అనగనగనగా అనగనగనగా ఒక రాజ్యం. అలాంటిలాంటి రాజ్యమా? కాదు కాదు, కురురాజ్యం. ఏకంగా కౌరవులు ఉండే రాజ్యం. ఆ కౌరవుల్లో అతి బలశాలి దుర్యోధనుడు. అమిత బలశాలి కావటంతో అహంకారం కూడా ఉండేది. అహంకారం కలవాడికి అదే స్థాయిలో ఉన్న మిత్రులతో మంచి స్నేహం కుదురుతుంది. అలాంటి మిత్రత్వం జరాసంధుడితో కలిగింది దుర్యోధనుడికి. ప్రతి 6 నెలలకు మిత్రులంతా కలిసి ఏదో ఒక చోట భేటీ పెట్టుకుని సంబరాలు చేసుకునేవాళ్ళు. ఇంతలోనే 6 నెలలు అయింది. దుశ్శాసనుడు అన్నాడు, అన్నా 6 నెలలు అయిపోయింది, అందరినీ మళ్ళీ కలవాలా, సంబరాలు చేసుకోవాలా అన్నాడు. దుర్యోధనుడు ఆ మాట విని, అవును చాలా రోజులైందని కూడా తెలియలేదు, క్రిందటి సమావేశం నిన్నో మొన్నో జరిగినట్టుంది, మళ్ళీ పెడదాం, అందరం కలుద్దాం, ఈసారి ప్రాజ్యోతిష్యపురం దగ్గర ఉన్న సుందర అటవీ ప్రదేశంలో కలుసుకుందామని మన వాళ్ళందరికీ వార్త పంపు అన్నాడు. వార్త వెళ్ళిపోయింది. అందరూ ప్రాజ్యోతిష్యపురం దగ్గర అడవిలోకి చేరారు. దుర్యోధనుడు కూడా అట్టహాసంగా బయలుదేరాడు. వెడుతూ వెడుతూ ఉండగా మార్గ మధ్యంలో ఘటోత్కచుడు, అతని కుటుంబం, పరివారం కనపడ్డారు. దుర్యోధనుడికి అతన్ని చూడగానే తీలిపి ఆలోచన వచ్చి, ఏమోయ్ కాస్త ఆట పిడుపుగా ఉంటుంది, మాతో పాటు రా, అలా కొన్ని రోజులు గడిపోద్దాం అని మనసులో ఉద్దేశం పెట్టుకుని పైకి మాత్రం సౌమ్యంగా అన్నాడు. ఘటోత్కచుడు కూడా బోనీలే పెదనాన్న ప్రేమగా పిలుస్తున్నాడు, ఓసారి అలా కుటుంబంతో బయటికి వెళ్ళి గడిపోద్దాం అనుకుని సరే అన్నాడు. అందరూ కలిసి మళ్ళీ బయలుదేరారు. ప్రాజ్యోతిష్య పురవనానికి చేరారు. అక్కడ జరాసంధుడు, శిశుపాలుడు, మిగిలిన వారంతా ఉన్నారు. దుర్యోధనుడిని చూసి ఎంతగా ఆనందపడ్డారో ఘటోత్కచుడిని, అతని కుటుంబాన్ని చూసి అంత ఆశ్చర్యపోయారు. జరాసంధుడికి మామూలుగానే ఎవరినన్నా చూడగానే చులకన భావమే, అందరినీ కింద చూపు చూస్తూ చిన్నబుచ్చుతూ ఉంటాడు, మదగర్వం. సరే, ఇంతలో భోజనాల వేళ అయింది. అక్కడ పెద్ద గుడారంలో అందరికీ విస్తళపరిచారు. పంచభక్ష పరమాన్నాలు వడ్డించారు. జరాసంధుడికి ప్రత్యేకంగా గోంగూర పప్పు తయారు చేయించి విస్తట్లో వేశారు. జరాసంధుడు ఏ ముఖాన ఉన్నాడో పక్కనకి కూర్చుని ఉన్న ఘటోత్కచుడికి కూడా గోంగూర పప్పు వేయమన్నాడు. రాజుగారికే ప్రత్యేకంగా తయారు చేయించింది, అయినా ఆయనే అనుమతిచ్చాడు కాబట్టి ఘటోత్కచుడికి వేశారు. అయితే అన్నీ బాగుండే అట్ట అంత భోజన వైభోగంలోనూ ఓ పదార్థం లోపించింది. ఏమిటది? నెయ్యి. అది నిండుకుంది. మరి పప్పులోకి నెయ్యి లేకపోతే ఎలాగా? అందుకని వంట ఇంటి అధికారి జరాసంధుడి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడి, అయ్యా నెయ్యి నిండుకుంది, పొరపాటు క్షమించాలి, కావాలంటే నువ్వుల నూనె ఉన్నది తీసుకొస్తాను, అది కూడా పప్పులోకి చాలా బాగుంటుంది అన్నాడు. జరాసంధుడి ముఖ కవళికలు మారాయి. అంతలోనే ఓ ఆలోచన వచ్చింది. సరే నువ్వుల నూనె వద్దు కానీ నువ్వులు తీసుకురా అని హుంకరించాడు. వంటశాల అధికారి హడావిడిగా కింద మీద పడుతూ పరుగులు పెట్టి నువ్వులు తీసుకొచ్చాడు. జరాసంధుడు ఆ నువ్వులను అరచేతిలో పట్టుకుని ఒక్క అదుమదిమి బండెడు నూనె తీసి పప్పులోకి తగిలించాడు. ఆ తర్వాత వేళాకోళంగా, తప్పేళ కుమారా, నీకు నెయ్యి లేని పప్పేగతి కానివ్వు అన్నాడు. అది విని చతుష్టయము మిగిలిన వారు కూడా హఠాహాసాలు చేశారు. జరాసంధుడు మళ్ళీ అన్నాడు, పోనీ నువ్వు ఏమన్నా పిండగలవా అంటే ఆ శక్తి లేదనుకుంటాను నీకు అని మరో చొరక వేశాడు. ఘటోత్కచుడు ఏమీ మాట్లాడలా, కానీ ఒక చిరునవ్వు నవ్వాడు. అప్పుడు ఘటోత్కచుని భార్య అన్నది, ఓ దేహఖండఖండ తుండముండ బండఖండుల వారు, ఓసారి కొన్ని నువ్వులు అరచేతిలోకి తీసుకుని ఆ చెయ్యి ఇట్టివ్వండి అన్నది. జరాసంధుణ్ణి ఆ అమ్మాయి దేహఖండఖండ తుండముండ బండఖండ ఖండుల వారు అనగానే అందరూ కొంగుతున్నారు. అంతవరకు ఎవరు జరాసంధుణ్ణి అలా పిలవాల అహంకారం దెబ్బతింది. అయినా అమ్మాయి అయిపోయింది, అందుకని అందరూ నోరు ముసుగు కూర్చున్నారు. ఆ అమ్మాయి పేరు అహిలావతి, అసలు పేరు అహిలత. రాజసంగా ఉండాలని వాళ్ళ నాన్న దాన్ని అహిలావతి అని చేశాడు. అహిలత అంటే తమలపాకు తీగ. వాళ్ళ అమ్మకు ఆ అమ్మాయి తమలపాకు తీగల అందంగా కనబడబట్టి ఆ పేరు పెట్టేసుకున్నది. పేరుకు తగ్గట్టే తమలపాకు తీగల చాలా అందంగా ఉండేది ఆ అంధకదేశ రాజకుమారి. అంధకరాజ్యం అంటే తెలుగు వాళ్ళదే. ఘటోత్కచుడు ఆమెను చూసి చూడగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు అమ్మ హిడింబి ఆశీర్వాదంతో. అమ్మాయి వీరనారీమణి మామూలుగానే ఎవరిని లెక్క చేసేది కాదు. ఇక మూగుడిని పట్టుకుని వేళాకోళం చేస్తే ఊరుకుంటుంది. అందున తెలుగు అమ్మాయి మాటకి మాట అన్నది. జరాసంధుడు లేచి నించున్నాడు. అరచేతిలో వేసుకుంటే ఏం చేస్తావు, ఈ నూనె తీయాలంటే తాతల దిగి రావాల్సిందే అన్నాడు. ముందు అరచేతిలో వేసుకుని ఈ విస్తరి మీద చెయ్యి ఉంచు అన్నది అహిలావతి. జరాసంధుడు ఇన్ని నువ్వులు తీసి అరచేత ఉంచి విస్తరి మీద చేయి పెట్టాడు. అహిలావతి కనసైగ చేసింది మొగుడికి నవ్వుతూ. ఘటోత్కచుడు ఆ చెయ్యిని తన చేతిలోకి తీసుకుని సుతారంగా నొక్కాడు. కవ్వున హాహాకారం వినపడింది. అందరూ నిశ్శబ్దంగా ఉండి ఏం జరుగుతుందా అని చూస్తున్నారేమో. ఆ హాహాకారం ఉలిక్కి పడేలా చేసింది. భూజాలు తరుముకుని సరిపడ్డారు. ఇంతకీ ఎవరిది ఆ హాహాకారం? ఇంకెవరిది, జరాసంధుడిది. చేతిలో ఉన్న భూమికలన్నీ పటపటగా విరిగిపోయినాయి. ఆ చేతిలో ఉన్న నువ్వుల నుంచి మూడు బళ్ళ నూనె కారింది విస్తట్లోకి. ఆ చెయ్యి వెనక్కి తీసుకుని చూసుకుందుడు కదా, భూమికెల పొడి రక్తం బొట్లు కలిసి కింద పడ్డాయి. అయితే అమ్మ జర ఇచ్చిన వరం వల్ల మళ్ళీ ఎతుకుని సేద తీరాడు. కానీ జరాసంధుడి పంచి తడిసిపోయింది. అది చూసి మిగతా వాళ్ళకు కూడా ఇంత సుతారంగా నొక్కితేనే అలా మూడు బళ్ళ నూనె వచ్చింది. మా ఆయన సరిగ్గా నొక్కి ఉంటేనా అన్నది అహిలావతి ఆ నిర్ఘాంతపోయిన మనుషులను చూసి. అవమానపరుద్దామని ఘటోత్కచుడిని ఎక్కడికి పిలుచుకొచ్చిన దుర్యోధనుడు అయితే అటు పక్కకి తిరిగి నించున్నాడు. ఆ రోజున అహిలావతి మోయించిన నోళ్ళు మళ్ళీ అందరూ తిరిగి ఎవరెళ్లకు వాళ్ళు వెళ్ళిపోయేదాకా కిమ్మనలేదు. ఘటోత్కచుడిని అతని కుటుంబాన్నే కాక మిగిలిన అందరినీ కూడా గౌరవంగా చూసుకున్నారు అందరూ. అలా అంధకదేశ రాజకుమారి అలాకుగా నూనె పిండించి అందరినీ దారిలో పెట్టింది తన ముగుడుతో సహా. పోతూ పోతూ జరాసంధుడు దుర్యోధనుని పక్కకు పిలిచాడు. రేయ్, నీ బండ సోదరుడు భీముడే అనుకున్నాను, వాడు కొడుక్కే ఇంత బలం ఉంటే వాడు నాన్నతో పెట్టుకుంటే మన తాటలన్నీ ఒలిచిపోతాయి, జాగ్రత్తగా ఉండరా నాయన అని. దుర్యోధనుడు నిట్టూర్చాడు. కానీ ఏం మాట్లాడలా. తిరిగి వచ్చిన తర్వాత ఘటోత్కచుడికి అహిరావతికి బర్బరీకుడు పుట్టాడు. అతనిది వేరొక కథ, అది మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందామే. అందాక ఓం తత్సత్. కథ కథనం మిత్రుడు వంశీమాకంటి.